31వ అధ్యాయం. మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ. మహాత్ముల చరణాలు దృష్టి ముందుండగా ఏ ప్రాణులు మరణిస్తారో, కృష్ణార్పణమైన ఆ దేహం ధన్యం, వారికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట అయిన మరణం మరణం కాదు, అది వైకుంఠ సుఖమే. దానితో వారు మృత్యులోకాన్ని జయిస్తారు. మళ్లీ పుట్టుక అనే శోకం వారికుండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేస్తే వారికి పునరావృత్తి ఉండదు. అదే సకల పాపాలకు నిష్కృతి. వారు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. మహాత్ములను నఖశిఖ పర్యంతం అలా చూస్తూ దేహపతనమైతే దాన్ని మరణమని ఎలా అనగలం? అది నిజంగా నిజోద్ధరణే. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో సప్తశృంగిదేవి భక్తుడి కథ చెప్పాను. అలాగే మాధవరావు ముక్కుని సాయిబాబా ఎలా తీర్పించారో, ఖుషాల్ షావుకారు రామలాల్లకి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామలాల్ని తమ నిర్వాణ పర్యంతము తమ దగ్గర ఎలా ఉంచేసుకున్నారో కూడా వర్ణించాను. ఇప్పుడు చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానస సరోవరానికి వెళ్తున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో, బాళక్రామ్ మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేఘుడు వీరి కోర్కెలను బాబా ఎలా నెరవేర్చారో, అసలు వీళ్లైతే మానవులు, అలా కాక పులిలాంటి క్రూర జంతువుకి కూడా తమ చరణారవిందాల్లో ఎలా స్థానమిచ్చారో, ఆ కథలన్నీ నిజానికి చాలా పెద్దవి. అయితే గ్రంథం విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనవి. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరుజన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం చూడండి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావిత. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో, వారలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండటం వల్ల ఆయా రూపాన్నే పొందుతారు. ఉదాహరణకి, కీటకం భీతితో భ్రమరమవుతుంది. హరిణం మీదున్న ప్రీతి వల్ల తన సంసారాన్ని సంపూర్ణంగా త్యాగం చేసినప్పటికీ జడభరతుడు మళ్లీ హరిణయోనిలోనే జన్మించవలసి వచ్చింది. ఇతను ఋషభదేవుడి కొడుకు. తండ్రి తరువాత అనేక సంవత్సరాలు ఉత్తమరీతితో రాజ్యాన్ని పాలించి సంసారం చేసి నివృత్తి పొందాడు. వనాలకు వెళ్ళి ఈశ్వర భక్తిలో లీనమై కాలం గడిపాడు. ఒకరోజు వండకీ నది దగ్గర జపం చేస్తూ కూచున్నప్పుడు దాహంతో వ్యాకులం చెందిన ఒక హరిణం అక్కడికొచ్చి నీరు త్రాగసాగింది. ఇంతలో దాని చెవిలో భయంకరమైన సింహగర్జన వినిపించింది. పారిపోయేందుకు ఎక్కడా వేరే చోటు లేకపోవటం వల్ల అది నది ఆవలి ఒడ్డుకి పోవటం కోసం తీవ్రంగా గెంతింది. అదప్పుడు గర్భిణి. అందువల్ల ఆ గర్భం నదిలో జారి పడిపోయింది. అయితే దాన్ని లెక్కపెట్టకుండా ఆ హరిణి ఆవలి తీరంలో ఉన్న ఓ గుహలోకెళ్ళిపోయింది. కానీ భయంతోనూ అలసట వల్ల అది వెంటనే మరణించింది. ఇక్కడ భరతమహారాజుకి ఆ నిరాధారి హరిణం పిల్ల నదిలో కొట్టుకుపోవటం చూసి దయ కలిగింది. ఆ పిల్లని ఎత్తి పట్టుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ దాన్ని కడుపున పుట్టిన బిడ్డలాగా సాకుతూ దానికి త్రాగటానికి తినటానికి అవసరమైన ఏర్పాటు చేయటం, అరణ్యంలోని ఇతర జంతువుల నుంచి సంరక్షణ చేయటం, ప్రేమతో దాన్ని ముద్దు చేయటం, వీటిలో అతని సమయమంతా గడిచిపోసాగింది. ఆ హరిణం పిల్ల నిరంతరం అతని వద్దే ఉండేది. అది తప్ప అతనికి మరో ఊసే ఉండేది కాదు. తరువాత తరువాత భరత మహారాజుకి ఈశ్వరుని పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయింది. రాత్రింబవళ్ళు ఆ లేడిపిల్లని గురించే ఆలోచించసాగాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి, యోగ మార్గానికి విఘ్నాలొస్తాయని, రాజ్యపాలనా వ్యవహారాలను, భార్యాపుత్రులు మొదలైన వారిని త్యాగం చేసిన వారే ఓ చిన్న హరిణం పిల్ల మొహంలో ఆసక్తులవటం. వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు కాబోలు. సరే, కాలం ఎవరికోసం ఆగదు. భరతుడికి మరణ సమయం ముంచుకొచ్చింది. అతను చివరి శ్వాస తీసుకుంటుండగా అతని ఎదుట తనకి సర్వమూ తెలిసినట్లు ఆ హరిణం పిల్ల దీనవదనంతో శోకాకులమై కూచుంది. భరత మహారాజు దాని ఈ స్థితిని చూస్తుండిపోయాడు. సరిగ్గా అలా దాని పట్ల ఆసక్తుడై ఉన్న ఆ స్థితిలో అతను ప్రాణాలొదిలాడు. అంతే మతిహి సాగతిహి. ఈ న్యాయాన్ననుసరించి అతనికి ముక్తి అయితే లభించలేదు, మానవ యోని కూడా లభించక ఆ పశు యోనిలో హరిణం కడుపున జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, ఆ తరువాత బ్రాహ్మణ కులంలో మళ్ళీ మరో జన్మ తీసుకోవలసి వచ్చింది. ఇదివరకు చేసిన తపస్సు మూలాన అతనికి ఆ యోనుల్లో గత జన్మల గుర్తుండటం వల్ల తరువాత అతను ఏ రకమైన మోహాలకి చిక్కుకోకుండా అలిప్తంగా ఉండి తనను తాను ఉద్ధరించుకున్నాడు. చివరి యోనిలో అతను సదా జడుడిలా, అంటే మూర్ఖుడిలా, బధిరుడిలా, మూగవానిలా వ్యవహరిస్తుండటంతో లోకులత్తని జడభరతుడని పిలిచేవారు. అంత్యకాలంలో దృష్టి ముందు ఏ రూపాలుంటాయో అదే రూపాల్లో మళ్లీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. భగవంతుడి చరణాల్లో లీనమైన ఆ మానవులకు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అదే అంటారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం హ్య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యుత్ర సంశయః. అంత్యసమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్నొదిలేసిన వారు నా స్వరూపాన్నే పొందుతారు, అంటే తిరిగి జన్మించరు. అందులో సందేహమేమీ లేదు. అందుకోసమే భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి. చివరి సమయంలో తికమక పడకూడదు, భగవంతుని స్మరణలోనే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్పారు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. నిరంతరం నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. ఈ ప్రకారంగా నాకు మనసుని బుద్ధిని అర్పించి వ్యవహరిస్తే నువ్వు నన్నే పొందుతావు, అందులో సందేహం లేదు. జీవించి ఉన్నన్నాళ్ళు జాగృతిలో ఉండాలి. తీరా మరణ సమయంలో ఒకవేళ నిద్రిస్తే వారు దేనికోసం మోక్షం పొందటానికి సత్సంగం చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కనుక భావార్థులైన భక్తులు తమకు మరణానంతరం కలుగబోయే స్థితికి బాధ్యతను మహాత్ముల చేతికి అప్పగిస్తారు. ఎందుకంటే మరణానంతరం జన్మించటం లేదా జన్మించకపోవటం అన్న విషయం వారికే తెలుస్తుంది. చివరి తోడు వాళ్ళొక్కరే. ఈ విషయానికి సంబంధించి సాయి ఎదుట జరిగిన ఓ మధురమైన విషయాన్ని వింటే మమతల సౌరభాలను వెదజల్లే సాయికి తమ భక్తుల పట్ల కడుపున పుట్టిన బిడ్డలపై ఉండే ప్రేమలాంటిదుండటం శ్రోతలకు కనిపిస్తుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, ఎక్కడి మానస సరోవరాధిరోహణ? అయితే భక్తులకి కాలం కలిసొచ్చిందంటే బాబావారిని తమ పాదాల వద్దకు లాక్కుంటారు. ఓసారి విజయానందుడనే మద్రాసులో నివసించే ఓ సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరానికి వెళ్లాలని ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాను ప్రయాణీకుడి వద్ద మానస సరోవరం మ్యాప్ను చూసి ఆ సరోవరాన్ని చూడాలని విజయానందుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దారిలో షిరిడీ గ్రామం తగిలింది. సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు. కనుక ఆయన్ని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్ఛతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ అతను ఆ గ్రామానికొచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములని, ఆయన కీర్తి జగత్తులో ఎంతో ప్రసిద్ధి చెందింది. అది విని ఆయన్ని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ దారినే పోతున్న ఆ సన్యాసి షిరిడీలో ఆగాడు. ఆ సమయంలో షిరిడీలో హరిద్వార్కి చెందిన సోమదేవ్ స్వామీజీ ఉన్నాడు. అతను భక్త బృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవటం జరిగింది. అప్పుడతను ఆ సన్యాసిని మానస సరోవరం అక్కడికి ఎంత దూరం ఉందని అడిగాడు. దానికి ఆ స్వామీజీ ఇలా అన్నారు, గంగోత్రికి పైన 50 మైళ్ల దూరం, 80 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతి 50 క్రోసులకి 100 మైళ్ళు అంటే 160 కిలోమీటర్ల మధ్య. భాష మారుతుంది. భూటాన్లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకి చాలా బాధలు కలుగుతాయి. స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై అతను చింతలో పడిపోయాడు. సన్యాసి అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. మనసు ప్రశాంతిని పొందింది. అతను అక్కడే ఆసనం వేసుకుని కూచుండిపోయాడు. ఇంతలో బాబా మనసు క్రుద్ధమైంది. ఆయన అక్కడున్న వారితో, ఈ సన్యాసిని తరిమేయండి, ఇతని సాంగత్యం పనికిరాదు అన్నారు. అసలే ఈ సన్యాసి షిరిడీకి కొత్తవాడు. బాబా స్వభావం గురించి అతనికి అసలేమీ తెలియదు. బాబా కేకలు విని అతను మనసులో సిగ్గుపడ్డాడు. అయినా ఇతర భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తూ అక్కడే కూచుండిపోయాడు. అది ఉదయం వేళ జరిగే దర్బారు. మసీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తులు తీసుకొచ్చిన పూజా సామగ్రిని, విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. కొందరు బాబా పాదాలు కడుగుతున్నారు. ఆయన కాలి బొటన వ్రేలిని ఉద్ధరిణలోని నీటిలో ముంచి దాన్ని తీర్థంగా తీసుకుని శుద్ధభావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. కొందరు ఆయనకి గంధం పూస్తున్నారు. కొందరు అత్తరులాంటి సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. భక్తులంతా తమలో ఉండే బ్రాహ్మణ శూద్రులనే జాతి భేదాలను, అంటరాదనే భావాన్ని విస్మరించారు. బాబా తనతో కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెల్లుబికింది. అతను వెనుకంజ వేయలేదు. తాను కూచున్న చోటు నుంచి లేవలేదు. సరే, ఆ ప్రకారంగా ఆ సన్యాసి షిరిడీలో 2 రోజులున్నాడు. అంతలో అతనికి తన తల్లి గ్రామంలో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లు ఉత్తరమొచ్చింది. దాంతో అతనికి చాలా దుఃఖం కలిగింది. తల్లిని కలవాలని అతని మనసు కనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే బాబా ఆజ్ఞ తీసుకోకుండా అతనికి అక్కడ్నుంచి అడుగు ముందుకు పడలేదు. అప్పుడు ఆ జాబు చేత్తో పట్టుకుని అతను మసీదుకెళ్ళాడు. తల్లి ఆరోగ్యం గురించి చెప్పి బాబాకి ఇలా విన్నపంచేశాడు, సమర్థ సాయి మహారాజా, అమ్మని కలవాలని మనసు పీకుతోంది. దయతో నాకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. ప్రయాణానికై బయలుదేరే నా మీద కృపచూపండి. సన్యాసి పరుగున వెళ్ళి బాబా చరణాలు పట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నా తల్లి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని నా కోసం ఎదురు చూస్తూ నేల మీద పడుండి ఉంటుంది. ఆమె కంటిచూపైనా నాకు దక్కనిస్తే ఆమెకు అంతిమ సుఖం కలుగుతుంది. అయితే సాయి సమర్థులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకు తెలుసు. కనుక అతనితో ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. తల్లిపై అంత ప్రేమున్నవాడివి, మరి ఈ సన్యాసి వేషం ఎందుకేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు. అలా నీవు కాషాయరంగు బట్టలకు కళంకం తెస్తున్నావు. దుఃఖించకు, వెళ్ళు. వెళ్ళి హాయిగా కూచో. కొద్ది రోజులు గడవని, అప్పుడు ఆ తర్వాతేం చెయ్యాలో చూద్దాం. మనసులో ధైర్యం పెట్టుకో. వాడాలో బాగా దొంగలొస్తారు. తలుపులు చక్కగా మూసేసి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ దొంగలు సర్వం దోచుకుపోతారు. తీవ్రంగా దాడి చేస్తారు. ఐశ్వర్యం ఎప్పుడూ ఉండేది కాదు. శరీరం ఎప్పటికీ నశ్వరమే. మరణం మన వెన్నంటే ఉంటుందని తెలుసుకుని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల మూడు రకాల దుఃఖాలు ఉత్పన్నమవుతాయి. వీటిని ఐహిక అనర్థాలంటారు. రెండవ అనర్థం పారలౌకికమైనది, అంటే ఆముష్మికం. లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవటంలో అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖంగా ఉంటుంది. అక్కడ నుంచి కింద భూమి మీద ఇహలోకంలోకి తిరిగి రావటం సదా సంభవిస్తుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడ్నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. అలా ఈ ఐహిక, పారలౌకిక, ఆముష్మికం లోకాల రెండు అనుభవాలు కూడా ఆపదలను తీసుకురాగలవే. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయటానికి ముఖ్య కారణాలవుతాయి. సంసారం అంటే అసహ్యం కలిగి హరిచరణాల్లో స్థిరంగా లీనమైపోయి ఉండేవారి సంసార బంధనాల ముడి విడిపోతుంది. అప్పుడు అవిద్య ప్రభావం ఎగిరిపోయిందని తెలుసుకోవాలి. హరిభజన, నామస్మరణల్లో నిమగ్నమైపోతే పాపం, తాపం, దుఃఖం, దైన్యం, పేదరికం వగైరాలన్నీ పారిపోతాయి. హరిని గొప్ప ప్రేమతో ధ్యానిస్తే ఆయన సంకటాలను ఎగరగొట్టి మనలను రక్షిస్తాడు. నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది. కనుకే ఈ స్థలం మీది ప్రీతితో నీవిక్కడికొచ్చావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. జన్మని సార్థకం చేసుకో. రేపటినుంచి శ్రీమద్భాగవత పురాణాన్ని మనస్ఫూర్తిగా పారాయణ చెయ్యి. ఈ గ్రంథాన్ని త్రికరణ శుద్ధిగా 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. కోరికలనన్నింటినీ త్యజించి మళ్ళీ మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంథాన్ని విను లేదా శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దుఃఖాలను అంతం చేస్తాడు. మాయామోహాలు శాంతిస్తాయి. నీకు అత్యంత సుఖం కలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పరిశుభ్రంగా శ్రీహరి చరణాలను మనసులో పెట్టుకుని ఈ నియమాన్ని యథావిధిగా పూర్తి చేయి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది. స్వయంగా సాయిబాబా తమ దేహానికి మరణం ఆసన్నం అవటం చూసి ఇదే ఉపాయాన్ని ఆలోచించారు. దేన్ని చదివితే మృత్యుంజయుడు సంతుష్టుడవుతాడో శ్రీధరస్వామి రచించిన ఆ రామ విజయమనే గ్రంథాన్ని చదివించుకున్నారు. మృత్యుంజయుడు కల్పాంతంలో జగత్తుని సంహరించే దైవం, అంటే శంకరుడు. మర్నాడు ఉదయాన సన్యాసి విజయానందుడు శౌచము, ముఖ ప్రక్షాళనము, స్నానాదికాలు పూర్తి చేసి బాబాకి 2 సెడు పూలు సమర్పించి ఆయన చరణ ధూళిని తలపై ధరించాడు. తరువాత భాగవతాన్ని, ఇది మరాఠీ భాషలోని భాగవతం కాదు, సంస్కృత భాషలోని శ్రీమద్భాగవత పురాణం అయి ఉండాలి. ఎందుకంటే మద్రాసుకు చెందిన ఈ సన్యాసికి మరాఠీ భాషను చదవటం అసాధ్యం. చంకలో పెట్టుకుని చదివేందుకు ఏకాంతం కావాలని లెండీబాగులోని ఓ చక్కని ప్రశాంత ప్రదేశాన్ని చూసుకుని అతనక్కడికెళ్ళి ఆసనం వేసుకుని పారాయణ ప్రారంభించాడు. సన్యాసి ఈశ్వరుని భక్తుడు అయిన అతను 2 సప్తాహాలు పూర్తి చేశాడు. 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. ఆసక్తి పెరిగిపోవటం వల్ల సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అతి కష్టం మీద 2 రోజులు ఈడ్చాడు. 3వ రోజు ఉదయించగానే ఆ వ్యక్తి అస్తమించాడు. ఫకీరుబాబా ఒడిలో తలపెట్టుకుని ఆ సన్యాసి చనిపోయాడు. శారీరక, ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి చెప్పినప్పుడు ఆయన, అతని దేహాన్ని రోజంతా అలాగే ఉంచండి, ఈ లోపల అతన్ని పూడ్చద్దు. హిందూ ధర్మాన్ననుసరించి సన్యాసి ప్రేతాన్ని తగలబెట్టరు, దాన్ని భూమిలో పాతిపెడతారు. అన్నారు. బాబా అలా అన్నారని సన్యాసి ప్రేతం ఒకవేళ బ్రతుకుతుందేమోనని మనసులో ఎంతో ఆశతో భక్తులు ఆ ప్రేతాన్ని అలాగే ఉంచారు. ఒకసారి పోయిన ప్రాణం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? కానీ బాబా మాటంటే అది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే వారు ఆ దేహాన్ని అలా రక్షించారు. తరువాత దానికి ప్రయోజనం కలిగింది. వారసుల్లేని ఆ ప్రేతం అలా సంరక్షించబడటం చూసి పోలీసులకు కలిగిన సంశయం తొలగిపోయింది. ఒకసారి చనిపోయిన వారికి అస్తిత్వం తిరిగి ఎక్కడా? చనిపోయిన వారిని బ్రతికించటం ఎలాగో బాబాకి తెలీదా? కానీ ఇక్కడ ఆ ప్రేతాన్ని సరైన విచారణ జరపకుండా భూమిలో పాతకూడదన్నదే బాబా ఉద్దేశం. వారసుల్లేని వారి విషయంలో ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఆకస్మికంగా మరణించటంపై వారు విచారణ చేస్తారు. కనుక ఆ విచారణకు ముందు ప్రేతాన్ని పూడ్చకూడదని బాబా అలా అన్నారు. సరే, తరువాత ఇదంతా ముగిసింది. యథావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన చోటులో అది పాతిపెట్టబడింది. మహాత్ముడి సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తయింది. ఇప్పుడు శ్రోతలకు మరో సంగతి వర్ణిస్తాను. క్షణంపాటు విచారపూర్వకంగా మనసు పెట్టి వింటే సాయిబాబా వ్యాపకత కనిపిస్తుంది. బాలక్రామ్ అనే పేరుగల ఓ గొప్ప బాబా భక్తుడుండేవాడు. అతని ఇంటి పేరు మాన్కర్. అతను ఓ గృహస్థు. అతని భార్య చనిపోయాక గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని నిర్వహించటం అతనికి చాలా కష్టమైంది. అతని మనసులోని శాంతి చెలించింది. కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యఫలమా అన్నట్లు సాయిచరణ సాన్నిధ్యం అతనికి లభించింది. అతనికి దృఢమైన భక్తి, సంసారం పట్ల పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమైనాయి. సంసారంలోని కోరికలు, అభిప్రాయాలు, వాంఛలు, పిల్లాపాపలతో ఉన్న బంధాలు అన్నీ తెగిపోయి అసామాన్య అదృష్టంతో ఈ మాన్కర్ సంసారం నుంచి బయటపడ్డాడు. చూడండి, అప్పుడు పరమార్థ ద్వారానికి అవాంతరమైన పరసేవ, ఇతరుల వద్ద ఉద్యోగం అనే అందమైన గొలుసుని అతను తన కొడుకు మెళ్ళో వేసి అతన్ని ఆ ఉద్యోగంలో పెట్టి ఈ లోకంలోని కర్తవ్యాలకు తాళం వేశాడు, ముగించాడు. ఇది కూడా ఓ రకమైన సన్యాసమే. సన్యాసం అనేక రకాలుగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేసినా బ్రహ్మజ్ఞానం లభించని దానివల్ల తరువాత అడుగడుగునా బాధలు కలుగుతాయి. కనుక మూర్తీభవించిన ఔదార్యమే అయిన సాయినాథులు మాన్కర్కున్న అనన్య భక్తిని చూసి అతనిపై కృప చూపాలని మనసులో అనుకున్నారు. ఆయన అతని వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. అనంత జన్మల సంస్కారాలు ఆవరించి ఉండటం వల్ల మాన్కర్ యొక్క చంచల చిత్తం స్థిరంగా ఉండేది కాదు. మనోభావాలనే ప్రబల తరంగాలు ఉవ్వెత్తున ఎగసి అతని వైరాగ్యం ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. షిరిడీ తన స్థానం కాదని, తాము దేశ కాల పరిమితులకు అతీతులని రుజువు చేయటానికి బాబా మాన్కర్ని ఇలా ఆజ్ఞాపించారు. షిరిడీలో ఉండటం ఇక చాలు. దారి ఖర్చులకు ఈ 12 రూపాయలు తీసుకో. మచ్చీందర్ఘడ్ వెళ్ళు, తపస్సు చేయి. సుఖాన్ని ప్రాప్తింపచేసుకోవటానికి సావధానంగా అక్కడ కూచో. సాయిబాబా మాటలు విని మాన్కర్ ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడతను ఎంతో వినయంగా బాబాతో ఇలా అన్నాడు. మీ దర్శనం ఉండని చోటికి వెళ్ళి నేనేం చెయ్యాలి? ఇక్కడ మీ పాదదర్శనం నిత్యము అవుతుంది, తీర్థసేవనం కూడా అవుతుంది. అంటే రాత్రింబవళ్ళు చింతన జరుగుతుంది. అక్కడ అల్పుణ్ణి, మూర్ఖుణ్ణి అయిన నేనొక్కణ్ణే ఉంటాను. అయినా బాబా, మీరు దగ్గర లేకపోతే అక్కడ నాకు కలిగే శ్రేయస్సు ఏమిటి? ఇక్కడి నుంచి నన్ను మీరెందుకు తరిమేస్తున్నారు? ఇది తెలుసుకోగల సమర్థత నాకు లేదు. కానీ వెంటనే మాన్కర్ మనసులో, భక్తులు తమ గురువచనాల్లో కొంచెం కూడా సందేహం పెట్టుకోకూడదన్న ఆలోచన వచ్చింది. కనుక అతను వెంటనే సంశయరహితుడై మళ్ళీ ఇలా అన్నాడు. బాబా, నన్ను క్షమించండి. అది నా అల్పబుద్ధి ఆలోచన, దానివల్లే నేను సంశయించాను, అందుకు నాకు సిగ్గేస్తోంది. అలాంటి సంశయం నాకు మంచిది కాదు. నేను మీ ఆజ్ఞాధారకుణ్ణి. మీ నామస్మరణలో లీనమై నేను మీ ప్రభావంతో మచ్చీంద్రగఢ్లో కూడా ఉంటాను. అక్కడ కూడా నేను మీ ధ్యానమే చేస్తాను. ఇదే నా తపస్సు. మిమ్మల్ని నేను అనన్యంగా శరణు వచ్చాను. నా రాకపోకల స్థితి మీ చేతిలో ఉన్నప్పుడు నా మనసులో అలాంటి విచారం ఎందుకు రావాలి? మీ ఆజ్ఞ ప్రభావంతో నాకు అక్కడ కూడా ప్రశాంతత లభిస్తుంది. మీకలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఊరికే నేనెందుకు చింతించాలి? సాయి సమర్థులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి. విశ్వాసం పెట్టి చూసేవారికి పూర్ణ అనుభవం కలుగుతుంది. అప్పుడు బాబా మాన్కర్తో, నా మాటలు జాగ్రత్తగా విను, శంక కుశంకలతో కష్టపడకు, వెంటనే మచ్చీంద్రగఢికి వెళ్ళిపో, ప్రతిరోజు 3 సార్లు తపస్సు చేయి, కొద్ది రోజుల్లో స్వానందంతో పరిపూర్ణుడివవుతావు. ఈ వాగ్దానాన్ని విన్న మీదట తరువాత ఏం మాట్లాడాలో తెలియక మాన్కర్ మౌనం వహించాడు. మచ్చీందర్ఘడికి వెళ్లటానికి సిద్ధమైనాడు. మళ్లీ సాయి చరణాలకి నమస్కరించి విభూతి ప్రసాదం ఆశీస్సులు తీసుకుని ప్రశాంత చిత్తంతో మచ్చీందర్ఘడికి వచ్చేశాడు. శుద్ధము నిర్మలము అయిన నీటితో మందంగా వీచే పిల్లవాయువులతో ఉన్న ఆ అందమైన ప్రదేశానికి చేరుకుని అతను తృప్తిపడ్డాడు. సరే, సాయిబాబాయే పంపించినప్పటికీ సాయిబాబా నుంచి దూరమైన మాన్కర్ అక్కడ కొండమీద ఉండి బాబా చెప్పినట్లు నియమిత తపస్సును ఆచరించసాగాడు. బాబా చమత్కారం చూడండి. మాన్కర్ తపస్సులో నిమగ్నమైనప్పుడు కొండమీద సాయిబాబా అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. మాన్కర్కి స్వయంగా ఆ అనుభవం కలిగింది. ధ్యానంలో నిమగ్నమైనప్పుడు తన ధ్యేయం యొక్క సాక్షాత్ దర్శనం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మాన్కర్ జాగ్రత్తావస్థలో ఆసనం వేసుకుని కూచుని ఉండగా అతను శ్రీ సాయి సమర్థుని చూశాడు. కేవలం కళ్లతో చూడటమే కాదు, బాళక్రామ్ బాబాని అడిగాడు, బాబా నన్నిక్కడికి ఎందుకు పంపించారు? దీనికి బాబా ఇచ్చిన జవాబు వినండి. నీవు షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి, కనుకే మనోచాంచల్యాన్ని స్థిరపరచటానికి ఇక్కడ కొండమీదకు వెళ్లమని నేను నిన్ను ఆజ్ఞాపించాను. పృథ్వీ, నీరు మొదలైన పంచమహాభూతాల మిశ్రణతో ఒకదానిపై ఒకటిగా పెట్టి నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడుగైన ఇంటికి శరీరం, బయట నేను లేనట్లు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేనే ఇప్పుడు ఇక్కడా ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తంతో చూడు. ఆ ఉద్దేశంతోనే అక్కడ్నుంచి నిన్నిక్కడకు పంపించాను, అది తెలుసుకో. సరే. తరువాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాలపరిమితి అయాక తన బసకి తిరిగి రావటానికి మచ్చీంద్రగఢ్ వదిలేశాడు. వాంద్రా గ్రామంలో ఉంది అతని నివాసం. అక్కడికి వెళ్లాలని మనసుకు అనిపించటం వల్ల పూణే నుంచి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పూణే స్టేషన్కు వెళ్ళి టికెట్ తీసుకునే టైంకి కిటికీ దగ్గరకొచ్చాడు. అప్పుడే ఓ తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుముకి కౌపీనం చుట్టుకుని భుజం మీద గొంగళి వేసుకున్న ఓ రైతు ప్రయాణీకుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతుని చూడలేదు. దాదర్కి టికెట్ తీసుకుని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెదుట బాళక్రామ్ని చూసి అతని దగ్గరగా వచ్చాడు. అతను బాళక్రామ్ని, మీరెక్కడికి వెళ్తున్నారని అడిగాడు. బాళక్రామ్, దాదర్కి వెళ్తున్నానని అనగానే అతను ఆ టిక్కెట్టుని అతనికిచ్చేసి ఇలా అన్నాడు, నేను కూడా దాదర్కే పోవలసి ఉంది, కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్లు నాకు గుర్తొచ్చింది, కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులోని డబ్బు ఖర్చు పెట్టినా టిక్కెట్టు దొరకటం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తరువాత అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేయటానికి మాన్కర్ జేబులోంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు జనసందోహంలో కలిసిపోయి ఎక్కడ మాయమయ్యాడో గాని మళ్లీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాలక్రామ్ ప్రయత్నించాడు. కాని అదంతా వ్యర్థమైంది. ఇంతలో రైలు వచ్చింది. చెప్పులు లేని పాదాలతో, తలకి ఓ తలపాగాతో, భుజం మీద గొంగళితో, నడుముకి కౌపీనం చుట్టుకున్న ఆ రైతు సోదరుడు ఎవరై ఉండాలి? రైలు బాడుగ మాత్రం ఏమన్నా తక్కువ? అది కూడా తన జేబులోంచి ఇచ్చి నా మీద ఈ ఉపకారమనే భారాన్ని ఎందుకేశాడు? ఈ ప్రశ్నకి సమాధానం నాకు దొరకటం లేదు. అంతఃకరణలో తొణికిసలాడే ఔదార్యంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకోకుండా బయటికి రైతులా కనిపించే ఇతను ఎవరై ఉండాలి? ఇది చివరికి తేలని చిక్కు ప్రశ్నలా ఉండిపోయింది. మాన్కర్కి దీని చింతే పట్టుకుంది. ఆశ్చర్యంతో తల మునకలవుతూ మాన్కర్ అతన్ని తిరిగి కలుసుకోవాలన్న ఉద్దేశంతో రైలు కదిలే వరకు ద్వారంలోనే నిలబడి ఉన్నాడు. తరువాత రైలు కదిలేక కలుస్తాడన్న ఆశ కుంటుబడింది. ఇది చూసి మాన్కర్ బండి తలుపు చువ్వని పట్టుకుని బండిలోకి దూకాడు. కొండమీద సాయిబాబా ప్రత్యక్ష కలయిక, ఇక్కడ ఈ విలక్షణమైన ఘటన, విచిత్రమైన ఆ రైతు వేషం చూసి మాన్కర్ మనసులో తీవ్రమైన కలవరం చెలరేగింది. సరే, తరువాత చెట్టాపట్టాలేసుకున్న దృఢమైన శ్రద్ధ భక్తులతో సాయి పదాల్లో పూర్ణంగా ఆసక్తికల ఈ శుద్ధ అంతఃకరణ కల భక్తుడు మాన్కర్ షిరిడీలో కృతార్థుడైనాడు. సాయిబాబా చరణాలనే కమల కుసుమాలకు అంటుకున్న ధూళి అనే పరాగ కణాలు చుట్టూ సాయినామాన్ని ఉచ్చరించే భక్త భ్రమరం బాలక్రామ్ షిరిడీలోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతను బాబా అనుమతితో ముక్తారాంని వెంట తీసుకుని షిరిడీ వదిలి బయట తిరిగేవాడు. కాని అతనికి కేంద్రస్థానం షిరిడీయే. అక్కడికే అతను పదే పదే తిరిగి వచ్చి అక్కడే ఆ పవిత్ర షిరిడీలోనే అతను ఆనందంగా ధరిత్రి పాదాలపై ఒరిగాడు. సాయిని తమ కనుపాపలకి విషయంగా చేసుకుని ఆయన చరణాల్లో లయమై ఎలాంటి భీతి లేకుండా మరణాన్ని ప్రాప్తింపచేసుకున్న వారి పూర్వజన్మకి సంబంధించిన అదృష్టం ధన్యం. తాత్యాసాహెబ్ నూల్కర్ ధన్యుడు. ఇతను పండరిపురంలో సబ్జడ్జిగా ఉన్నప్పుడు కీర్తిశేషులు నానాసాహెబ్ చాందోర్కర్ సలహాతో శక సంవత్సరం 1909లో బాబా దగ్గరకు షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి కొన్ని పై అనుభవాలు కలగటం వల్ల అతనికి బాబాపై శ్రద్ధ కుదిరి అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఓసారి నూల్కర్ కళ్ళకి భయంకరమైన జబ్బు చేసి ఎంతో బాధ కలిగినప్పుడు అతను బాబాని అదే పనిగా ప్రార్థించగా బాబా ఆ వేదనని తమ కళ్ళలోకి తీసుకుని అతనికి నయం చేశారు. షిరిడీలో ఉంటున్నప్పుడే, అంటే ఆ తర్వాత కొద్ది రోజులకే, శక సంవత్సరం 1911 ప్రారంభంలో నూల్కర్ ధరాతలంపై ఒరిగాడు. అప్పుడు ధార్మిక పఠనం నడుస్తోంది. అతని ఇచ్ఛననుసరించి బాబా చరణ తీర్థాన్ని కూడా తెచ్చి అతని చేత్రాగించారు. బాబా ధ్యానం చేస్తూ ఆ స్థితిలోనే అతను ప్రాణాలను వదిలేశాడు. అతను మరణించాక బాబా ఇలా అన్నారు, "తాత్య మనందరికంటే ముందు వెళ్ళిపోయాడు. నా ఆజ్ఞననుసరించి అతనిక్కడ ఉండిపోయాడు. అతను తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పునర్జన్మ లేదు." భక్త శ్రేష్ఠుడు మేఘుడు ధన్యుడు. అతను చివరికి భజన చేస్తూ చేస్తూ షిరిడీలోనే దేహత్యాగం చేశాడు. మేఘుడికి మృత్యువు వచ్చినప్పుడు అతనికి జరిగిన ఉత్తరక్రియల గౌరవాన్ని, బాబాకి భక్తుల పట్ల ఉన్న ప్రేమని చూడండి. మేఘుడు మొదటే కృతకృత్యుడు. భక్తులందరూ కలిసి గ్రామస్థులనందర్నీ తీసుకుని శ్మశాన యాత్రకి వెళ్లేటప్పుడు బాబా కూడా శ్మశానానికి వెళ్ళి మేఘుడి దేహంపై పూలు చల్లారు. తరువాత ప్రేత సంస్కారం అయ్యాక మాయామోహంలో చిక్కుకున్న మనిషిలా శోకాకులం అయ్యి బాబా కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. ఆయన తమ చేత్తో మేఘుడి శరీరాన్ని పూలతో కప్పి దయనీయంగా దుఃఖిస్తూ తిరిగి వచ్చేశారు. మానవులని ఉద్ధరించే మహాత్ములను ఎంతోమందిని చూస్తుంటాం. కానీ సాయిబాబా మహిమను ఎంతని వర్ణించను? పులిలాంటి క్రూర జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కానీ అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది. ఆయన్ని శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వం. దీనికి సంబంధించిన అందమైన కథను జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాల్లోనూ ఆయనకుండే సమచిత్తత తెలుస్తుంది. షిరిడీలో ఓసారి ఓ తమాషా జరిగింది. బాబా నిర్వాణానికి ఇక 7 రోజులుందనగా ఓ ఎడ్లబండి వచ్చి మసీదు ద్వారంలో నిలబడింది. దానికి వెనక వైపున మెడలో ఇనప గొలుసులతో దృఢంగా కట్టబడి భయంకరమైన మొహంతో ఓ ప్రచండమైన పులి ఉంది. అది ఏదో రోగంతో బాధపడుతోంది. దర్వేషి ఎలుగుబంట్లు, కోతులు ఇత్యాదులను ఆడించి డబ్బు సంపాదించే ముసల్మాను. దానికి ఎన్నో వైద్యాలు చేయించి అలసిపోయాడు. చివరి ప్రయత్నంగా దాన్ని మహాత్ముల దర్శనానికి తీసుకెళ్లాలని అతనికి అనిపించింది. ఆ దర్వేషులు మొత్తం 3 ఉన్నారు. పులి వారి భుక్తికి సాధన. దాన్ని గ్రామాలలో ఆడించి వాళ్ళు జీవిస్తున్నారు. అటువైపున వెళ్తున్నప్పుడు బాబా గొప్పదనం వారి చెవిన పడింది. వారిలా అనుకున్నారు, పదండి, ఆయన దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకెళ్దాం. ఆయన చరణాలు చింతామణులే, అష్టసిద్ధులు ఆయన పాదాల్లో దొర్లుతుంటాయి, నవనిధులు ఆయన ఎదుట నేలపై పడి ఉంటాయి. ఆయన చరణ తీర్థాన్ని తీసుకుందాం. అలా ఆ సాయిబాబా పాదాల్లో తలను పెట్టి పులి గురించి ప్రార్థిద్దాం. మహాత్ముల ఆశీస్సులతో అందరికీ శ్రేయస్సు జరుగుతుంది అని అనుకుని ఆ ఉద్దేశంతో ఆ 3 పులిని బండిలోంచి దించి ఇనుప గొలుసులతో దాన్ని గట్టిగా పట్టుకుని ద్వారంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. అసలే ఆ పులి మహాభయంకరమైనది, క్రూరమైనది. అందులోనూ అది రోగంతో బాధపడుతూ ఎంతో అస్వస్థతతో ఉంది. బాబా దగ్గర కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యంతో దానివైపు చూడసాగారు. అప్పుడా దర్వేషులు ఆ పులి పరిస్థితినంతా బాబా చెవిన వేశారు. ఆయన సమ్మతిని పొంది వారు ద్వారం దగ్గరకొచ్చారు. అది పారిపోకుండా పులిని కట్టిన ఇనుప గొలుసులను గట్టిగా పట్టుకున్నారు. దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటకి తీసుకొచ్చారు. మసీదు మెట్ల మీదకు రాగానే చిన్మయకాంతులను వెదజల్లే తేజోరాశి సాయిని చూసి ఆ పులి మనసు ఎందుకో ఏమోగాని బెదిరింది. ఎంతో ఆదరంతో అది తన తలను కిందికి దించుకుంది. తరువాత మెట్ల మీదకు ఎక్కగానే ఇంకా ఏం తమాషా జరిగిందో చూడండి. పరస్పర దృష్టి కలిసింది. పులి బాబావైపు ప్రేమ ముప్పిరిగొనగా చూసింది. వెంటనే తోకను గుండ్రంగా తిప్పి 3 సార్లు నేలకేసి కొట్టి తన దేహాన్ని సాయి చరణాల్లో పెట్టి అది వికలమై నిశ్చేష్టంగా ధరిత్రిపై ఒరిగిపోయింది. పులి ఒక్కసారి పెద్దగా గర్జించి వెంటనే అక్కడే మరణించింది. ఆ ప్రకారంగా పులి చనిపోవటం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. దాన్ని ఆడించేవారు ఒక దృష్టితో దుఃఖించారు, కానీ తర్వాత వారు ఆనందించినట్లు కనిపించింది. రోగంతో పీడించబడుతూ మరణించే మార్గాన్ని పట్టుకున్న ప్రాణి చనిపోయింది. సాధు సత్పురుషుల దృష్టి ఎదుట ప్రాణప్రమిదలోని జ్యోతి ఆరిపోతే గొప్ప పుణ్యం లభిస్తుంది. అప్పుడు జీవులు, జంతువులు, కీటకాలు పులులైనప్పటికీ అవన్నీ పాపం నుంచి ముక్తులైనట్లు తెలుసుకోవాలి. గత జన్మలో ఏదో రుణం ఉండటం వల్ల రుణాన్ని తీర్చుకుని ఆ పులి ఆ అప్పు నుంచి ముక్తురాలైంది. సాయి చరణాల్లో తన దేహాన్ని పెట్టింది. నిజంగానే దైవకరణి తర్కింపరానిది. సత్పురుషుల పాదాల్లో శిరసుంచి మరణించేవారు వెంటనే ఉద్ధరింపబడతారు. ఇదే వారి జన్మకు సాఫల్యం. గొప్ప అదృష్టం లేకపోతే మహాత్ములు దృష్టి ఎదుట శరీరం పడిపోయి అలా ఉద్ధరింపబడుతుందా? సాధువుల దృష్టి ఎదుట మరణిస్తే త్రాగినప్పుడు విషం మధురమైన అమృతమైనట్లు గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మరణానికి హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. దృష్టి ఎదుట మహాత్ముల చరణాలున్నప్పుడు మరణించిన వారి దేహం ధన్యం. ఆ దేహం కృష్ణుడికి అర్పించబడుతుంది. ఆ దేహానికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట వచ్చిన మరణం మరణం కాదు, అది వైకుంఠంలోని సుఖమే. వారు మృత్యులోకాన్ని జయిస్తారు. వారికి సాంసారిక దుఃఖం మళ్లీ ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేసిన వారు మళ్లీ జన్మించరు. అదే వారి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం. వారే మోక్షప్రాప్తిని పొందుతారు. మహాత్ముల లౌకిక దేహాన్ని సంపూర్ణంగా నఖశిఖ పర్యంతం అవలోకిస్తూ మరణిస్తే దాన్ని మరణం అనగలమా? అది నిజంగా వారి ఉద్ధరణే. పూర్వజన్మలో జరిగినది ఆలోచించి చూస్తే ఇలా అనిపిస్తుంది, ఎవరో ఆ పుణ్యజీవి తన విద్యాభిమానాన్ని ప్రదర్శించి హరిభక్తులను అవమానించటం వల్ల ఆ భక్తుల శాపంతో ఈ పులి అనే క్రూర యోనిలో జన్మించి ఉండొచ్చు. దాని శాప విమోచనం వల్ల మహాత్ముల చరణాలను పట్టుకుని ఉండి ఉండొచ్చు. నిజంగానే భక్తుల కరణి ఆచరణ వేరుగా ఉంటుంది. శాపానికి విముక్తి లభించటం వల్ల దానికి సాయి దర్శనం అయి దాని పాపం దగ్ధమై బంధనాలన్నీ తెగిపోయి బాధలన్నీ కరిగిపోయి అది తనంత తనే ఉద్ధరింపబడిందని మనసు కనిపిస్తుంది. మునుపటి అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట మరణించటం ఎలా జరుగుతుంది? ఆ పులి యొక్క త్రితాపాలు, త్రిపుటి, కర్త కర్మ క్రియల సంబంధంతో పరస్పరం మూడింటినీ కలిపి ఉంచే సముదాయం. త్రిగుణాలు నశించిపోయి అది రూప గుణరహితమై బ్రహ్మతో ఐక్యరూపంగా అయ్యింది. అలా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావంతో దానికి తన క్రూరదేహంతో సంబంధం తెగిపోయింది. ఇనుప గొలుసుల బంధనాలు తెగిపోయాయి. అదే ఈశ్వరుని నియమం. పూర్వజన్మలో చేసిన కర్మలననుసరించి జీవులకు ఈ జన్మలో సుఖదుఖాలు కలుగుతుంటాయి. సాధువుల చరణాల వద్ద తప్ప వేరే ఎక్కడా లభించని ఉద్ధరణ ఆ పులికి లభించింది. కనుక ఆ దర్వేషుల మనసులు ప్రసన్నమైనాయి. కాని పులి వారి బ్రతుకు తెరువుకు సాధనం. దానివల్లే వారి కుటుంబం గడుస్తోంది. కనుక ఆ పులికి మరణం రావటంతో ఆ దర్వేషుల ముఖాలు దుఃఖంతో నిండిపోయాయి. ఆ దర్వేషులు మహారాజునిలా అడిగారు, ఇప్పుడేం చేయాలి? దీనికి ప్రేత సంస్కారాలు ఎలా చేయాలి? కృపతో మీ చేత్తో దీనికి సద్గతి ప్రసాదించండి. దానికి సాయి మహారాజు ఇలా అన్నారు, దుఃఖించకండి, అది ఇక్కడే మరణించవలసి ఉంది. అది గొప్ప పుణ్యశాలి, దానికి గొప్ప సుఖం ప్రాప్తించింది. తకియాకి ఫకీరుల విశ్రాంతిస్థానం, అవతల శివాలయం ఉంది, అక్కడికి తీసుకెళ్ళి దీన్ని నంది దగ్గర పూడ్చి దానికి సంస్కారాలు చేయండి. అక్కడ పూడిస్తే దానికి సద్గతి కలుగుతుంది. మీ చేతులతో అది రుణముక్తురాలు, బంధముక్తురాలు అయ్యింది. గడచిన జన్మలో అది మీకు రుణపడి ఉంది. తన రుణాన్ని తీర్చుకోవటానికి అది జన్మించింది. అందుకే అది ఇప్పటి వరకు మీ బంధనాల్లో ఉంది. అప్పుడు దర్వేషులు ఆ పులిని శివాలయం దగ్గరకు తీసుకెళ్ళి నంది వెనక వైపున గోతిలో పూడ్చేశారు. సరే, ఈ తమాషా ఎంత విలక్షణంగా ఉంది! పులి వెంటనే ఎలా చనిపోయింది? ఈ మాత్రమే జరిగి ఉంటే దాన్నందరూ మర్చిపోయి ఉండేవారు. కానీ ఆ తరువాత 7వ రోజున బాబా ఈ ధరిత్రిపై తమ దేహాన్ని వదిలేశారు. కనుక ఇది పదే పదే మనసుకి గుర్తొస్తూ ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ అనే పేరుగల 31వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 31వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. కీర్తిశేషులు తాత్యాసాహెబ్ నూల్కర్కి షిరిడీలో సాయిబాబా చరణాల్లో ఎలాంటి ఉత్తమ స్థితిలో మరణం వచ్చిందో దాని గురించిన వర్ణన 119వ ఓవిలో వచ్చింది. అంతేగాక అతని మనుమడు శ్రీ రఘునాథ విశ్వనాథ నూల్కర్ దగ్గర నుంచి నాకు ప్రయోజనకరమైన సమాచారం లభించింది. అది అతని మాటల్లోనే ఈ క్రింద ఇచ్చాను. మా తాతయ్య షిరిడీకి 1911 సంవత్సరంలో తన 50వ ఏట వెళ్ళాడు. తరువాత మా నాయనమ్మ కోరిక మీదట మా నాన్న ఓ లాకెట్ చేయించాడు. దానికొకవైపు సాయిబాబా, రెండవ వైపు మా తాతయ్య ఫోటో ఉండేది. దాన్ని ఆమె పూజలో పెట్టుకోవలసి ఉంది. ఆ లాకెట్ని షిరిడీకి పంపించి దాన్ని బాబా చేతుల మీదుగా తిరిగి పొందాలని ఆమె ఉద్దేశం. ఆ పోస్ట్ పార్సల్ షిరిడీకి రాగానే ఏం జరిగిందో అది కీర్తిశేషులు మాధవరావు దేశపాండే మా నాన్నకి ఉత్తరం ద్వారా తెలిపారు. ఆ ఉత్తరానికి నకలు. మాధవరావు దేశపాండే షిరిడీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతని మరాఠీ భాష పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అదీగాక ఆ రోజుల్లో గ్రామీణ మరాఠీ కొంచెం వేరుగా ఉండేది. కనుక ఈ ఉత్తరాన్ని ప్రస్తుతపు మరాఠీతో పరిశుద్ధం చేసి చదువరుల సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాను. షిరిడి, శ్రీ, తారీఖు 20/11/1912. సాష్టాంగ నమస్కారాలతో చేసే విజ్ఞాపన. నిన్నటి రోజున అంటే 19వ తారీఖు గురువారం నాడు మహారాజుకి హారతి ఇచ్చే సమయంలో మహారాజుకి పోస్ట్మ్యాన్ నీ దగ్గర్నుంచి వచ్చిన లాకెట్ పార్సెలు ఇచ్చాడు. మహారాజు దాన్ని చేత్తో తీసుకుని పార్సెల్ డబ్బాని తమ ముఖం చుట్టూ తిప్పుకుని ఆ డబ్బాని ముద్దు పెట్టుకున్నారు. తరువాత నాతో ఇలా అన్నారు, దీని లోపల 2 వ్యక్తులున్నారు. మహారాజు అలాగే అనసాగారు. తరువాత మహారాజు దాన్ని నాకిచ్చారు. తెరిచి లోపల చూస్తే ఫోటో లాకెట్టు, వదినగారి ఉత్తరం ఉంది. దాన్ని మహారాజుకి చదివి వినిపించాను. ఫోటో ఆయన చేతిలో 15-20 నిమిషాలుంది. హారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి ఆయన ఇలా అన్నారు, ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్లాడు అన్న అక్షరాలను మహారాజు ఉచ్చరించారు. వాటినే నీకు వ్రాసి పంపుతున్నాను. లాకెట్ను నాకిచ్చి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నారు. అమ్మగారికి నా నమస్కారాలు తెలియచేయి. ఇంతే సంగతులు. సాయిదాసు మాధవ దేశపాండే. పై ఉత్తరం ద్వారా కీర్తిశేషులు తాత్యాసాహెబ్ నూల్కర్ మీద బాబాకి ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుస్తోంది. బాబా లాకెట్లో 2 వ్యక్తులున్నారు అని తాత్యాసాహెబ్ని తమతో సమానమంటూ అతని ఆధ్యాత్మిక విశిష్టతను దర్శింపచేశారు. దానితోపాటు తరువాత తాత్యాసాహెబ్ ఫోటో చూస్తూ బాబా ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్లాడు అని చెప్పారు. దానిపై తాత్యాసాహెబ్ ఆత్మ అతని దేహత్యాగానికి ముందే బాబాతో ఐక్యరూపాన్ని పొందిందని తెలుస్తోంది. సరే, చివరలో భజన తత్పరుడై తన దేహాన్ని విసర్జించిన తాత్యాసాహెబ్ నూల్కరు ధన్యుడు.